ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అంశం ఎరి పట్టు పురుగుల పెంపకంతో ఆముదంలో అదనపు ఆదాయం. మల్లేశం ఒక ఊరిలో ఎరి పట్టు పురుగులు పెంచుతుంటాడు. మల్లేశం చిన్నాన్న కూతురు సంధ్య. సంధ్య తన అత్తవారింట్లో పట్టుపురుగులు పెంచడానికి సలహా కొరకు మల్లేశం దగ్గరికి వస్తుంది. ఈ చాకీ పురుగుల పెంపకంపై గల ముచ్చట్లను ఇప్పుడు చూద్దాం.
అన్నా బావున్నావా?
బాగున్నానే సంధ్య, మీ ఆయన ఎట్లున్నాడు?
ఆయనకేంటి, మంచిగానే ఉన్నాడు.
ఏ సంగతి చెప్పే, ఇట్లొచ్చినావు?
అన్నా మా అత్తగారింట్లో ఎరి పట్టు పురుగులు సాగు చేద్దామంటున్నారు.
చేయండ్రే, మంచిగుంటది.
అన్నా నీకు పట్టుపురుగుల పెంపకం గురించి బాగా తెలుసు కదా, నాకు కూడా కొంచెం చెప్పవా?
చెప్పే, ఏం కావాలో చెప్తాను.
ఈ పట్టుపురుగుల సాగు ఎట్లా చెయ్యాలో కొంచెం చెప్పన్నా.
ఎరి పట్టుపురుగుల పెంపకంలో రెండో దశ చాకీ పురుగుల దశ అతి ముఖ్యమైనది. చాకీ పురుగులు అధిక తేమను మరియు ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉన్నప్పుడే అంటువ్యాధులను తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. కావున చాకీ పురుగుల పెంపకానికి పూర్తిగా శుద్ధి చేసిన గది, పరికరాలు ఉండాలి. అంతేకాదు తేమ, ఉష్ణోగ్రతలను నియంత్రించే సౌకర్యం, వసతి గల చిన్న గది చాకీ పురుగుల పెంపకానికి అనువుగా ఉంటుంది.
అన్నా ఈ చాకీ పురుగుల పెరుగుదలకు ఉష్ణోగ్రత, తేమ ఎంత ఉండాలి?
సంధ్య, చాకీ పురుగుల దశలో అత్యుత్తమ పెరుగుదలకు 27 నుండి 28 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు 80 నుండి 90% తేమ అవసరం.
అసలు ఈ చాకీ పురుగుల పెరుగుదలకి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలన్నా?
చాకీ పురుగులు పెంచుతున్న వారు పురుగులు గూళ్లు కట్టే దశలో అక్కడికి వెళ్లరాదు. మరియు పెద్ద పురుగులు చాకీ పురుగులు పెంపకం పరిసరాల్లో మరియు ప్రవేశద్వారం వద్ద కాల్చిన సున్నము, 1 పాలు మరియు బ్లీచింగ్ పొడి 19 పాళ్ల మిశ్రమాన్ని చల్లాలి. చాకీ దశలో మెత్తని, అధిక తేమ గల లేత ఆకులు వేసినచో పురుగులు ఆరోగ్యంగా పెరుగుతాయి.
మరి ఈ ఆకుల కోసం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆకులలో ఎక్కువ తేమ ఉండడం కోసం చాకి కట్టడానికి 1 రోజు ముందు మొదటి జ్వరం రోజు తోటకు నీరు కట్టాలి. రసాయనిక ఎరువులు వాడిన తర్వాత ఆకును మేతగా వేయరాదు. పురుగులు జ్వరంలో ఉన్నప్పుడు కొంచెం పొడి వాతావరణం మరియు తగినంత గాలి ప్రసరణ అవసరమవుతుంది.
ఆకులు అన్నావు సరే, మరి ఈ ఎరి పట్టు పురుగులకు ఏ ఆకులను వేయాలి?
సరైన ప్రశ్న అడిగావు సంధ్య. ఆముదం ఆకులను ఎరి పట్టు పురుగుల పెంపకానికి వాడతారు.
అవునా? మరి అన్నా ఈ చాకీ ఆకులు కోసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
ఈ చాకీ ఆకులు కోసేటప్పుడు, రవాణా చేసేటప్పుడు మరియు నిల్వ చేసే సమయంలో తేమ శాతం తగ్గిపోకుండా తగిన మెలకువలు పాటించాలి. చాకీ పురుగుల పెంపకంలో బెడ్ పొడిగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల రోగక్రిములు వృద్ధి అరికట్టడమే కాకుండా పడకలలోని విషవాయువులు బయటకు వస్తాయి.
అన్నా ఈ చాకీ ఆకులు మేతగా వేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మరి
ఈ చాకీ తోటలోని ఆకును రసాయన ఎరువులు వేసిన 15 నుండి 20 రోజుల తర్వాతనే మేతగా వాడాలి. రసాయనిక ఎరువులు వేసిన వెంటనే ఆకులలో రసాయనిక పదార్థాలు సమ నిష్పత్తిలో ఉండవు కాబట్టి పురుగులపై దుష్ప్రభావాన్ని కలిగిస్తాయి.
సరే, మరి పడకల్లో పురుగులు ఏ విధంగా ఉండాలి?
పడకల్లో పురుగులు ఒత్తుగా, కిక్కిరిసిగా ఉన్నట్లయితే పురుగుల పెరుగుదల తగ్గడంతో పాటు రోగాల బారిన పడే అవకాశం ఉంది. కావున సిఫారసు చేసిన సమయంలోనే పడకలను విస్తరిస్తూ తగిన స్థల అవకాశాలను కల్పించాలి. పురుగులు జ్వరంతో ఉన్నప్పుడు కొంచెం పొడి వాతావరణం మరియు తగినంత గాలి ప్రసరణ అవసరమవుతుంది.
ఎరీ, చిన్న దశ పురుగు పెంపకం గురించి చాలా బాగా చెప్పావన్నా, అట్లనే మరి పెద్ద దశ పురుగుల గురించి కూడా చెప్పవా?
చెప్తాను సంధ్య. పట్టుపురుగులు మూడవ జ్వరము లేచినప్పటి నుండి గూళ్లు అల్లుకునే సమయం వరకు పెద్ద పురుగుల పెంపకం అంటారు. ఈ దశలో సుమారు 14 నుండి 16 రోజులు ఉంటుంది. ఈ దశలో పురుగులను తగినంత స్థలము, మంచి గాలి ప్రసరణ, తగినంత నాణ్యమైన ఆకు చాలా అవసరం.
మరి పెద్ద పురుగులు పెంపకం చేసే గదిలో ఉష్ణోగ్రత, తేమ ఎంత ఉండాలి?
ఈ ఎరి పెద్ద పురుగుల పెంపకంలో 25 నుండి 26 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు 65 నుండి 70% తేమ ఉండేలా చూసుకోవాలి. పురుగుల పెంపక గది చుట్టూ 10 అడుగుల వరకు వరండా వేయడం వల్ల గూళ్ళ అల్లిక సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అన్నా, ఈ ఎరి పెద్ద పురుగుల పెంపకం ఒకే పద్ధతిలో చేస్తారా లేక వేరువేరు పద్ధతులు ఉంటాయా?
లేదు సంధ్య, 2 పద్ధతుల్లో చేస్తారు. 1వది ట్రే లేదా తట్టల పద్ధతి, ఇంకా అంచెల పద్ధతి లేదా ప్లాట్ఫామ్ పద్ధతి.
అన్నా, ఈ ట్రే పద్ధతి గురించి కొంచెం వివరంగా చెప్పవా?
తప్పకుండా చెప్తాను.
చెప్పన్నా.
మామూలుగా రైతులు ట్రే లేదా తట్టల పద్ధతిలో పెంచుతారు. అయితే అంచెల పద్ధతిలో పట్టుపురుగులు పెంచడం వల్ల కూలీల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. అందువల్ల మీ ప్రాంతంలో దొరికే సరివి లేదా వెదురు బొంగులను 3 అంచెలుగా స్టాండులు తయారు చేసుకోవాలి. స్టాండు సైజు వారు పెంచే గుడ్లను బట్టి, వారికి ఉండే వసతి గృహాన్ని బట్టి అనుగుణంగా నిర్మించుకోవాలి.
అన్నా, ఈ ఎరి పెద్ద దశ పట్టుపురుగులను స్టాండు పద్ధతిలో పెంచడంలో ఏమేం లాభాలున్నాయి?
ఎరి పట్టుపురుగులను స్టాండు పద్ధతిలో పెంచడం వల్ల 50% కూలీల ఖర్చు ఆదా అవుతుంది. 20% ఆకు మిగులుదల ఉంటుంది. ఆకులు వృధా కావు. పురుగులను తక్కువగా చేతితో తాకడం వల్ల అంటురోగాలు తగలకుండా ఉంటాయి.
అన్నా, ఈ ఎరి పెద్ద దశ పురుగుల పెంపకంలో జ్వరంతో ఉన్న పురుగులను ఏ విధంగా గుర్తించాలి?
పట్టుపురుగులు ఆయా దశలలో పూర్తిగా ఎదిగిన తర్వాత జ్వరమునకు సిద్ధమవుతాయి. అప్పుడు వాటి శరీరము గట్టిగా మెరుపులను కలిగి ఉంటుంది.
ఇంకా ఈ పురుగులు ఏ లక్షణాలను కలిగి ఉంటాయన్నా?
శరీర పరిమాణానికి పోల్చినచో తల చిన్నదిగా ఉండి మూతి సన్నగా నలుపు రంగులో ఉంటుంది. జ్వరంలో ఉన్నప్పుడు పురుగులు ఆకులు తినకుండా, కదలకుండా తలపైకి ఎత్తి ఉంటాయి.
మరి జ్వరం నుండి లేచిన పురుగులను ఏ విధంగా గుర్తించాలి?
జ్వరము నుండి లేచిన పురుగులు శరీరం మతక బాలిపోయి ఉంటుంది. మూతి వెడల్పుగా కాఫీ రంగులో ఉంటుంది. మధ్య దశలో పురుగులు ఆకులను తింటూ చాలా చురుకుగా ఉంటాయి.
పురుగులు జ్వరానికి సిద్ధమైనప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
పురుగులు పడకలలో పలచగా ఉండినట్లు తగినంత స్థలం ఉండాలి. 100 గుడ్లకు గాను 5వ దశలో పురుగులను 800 చదరపు అడుగుల విస్తీర్ణం కావలను. పురుగులు జ్వరానికి సిద్ధమైనప్పుడు పడకలను శుభ్రం చేసి తుది మేతగా చిన్న ఆకు ముక్కలను మేతగా వేయాలి. దీనివల్ల పడక త్వరగా ఆరుతుంది.
పురుగులన్నీ జ్వరానికి కూర్చున్న తర్వాత ఏం చేయాలన్నా మనం?
పురుగులన్నీ జ్వరానికి కూర్చున్న తర్వాత పలుచగా సున్నపొడిని పడక మీద చల్లని సున్నపొడి వాడుట వలన పడకలలోని తేమని తగ్గించుటే కాక పడకల నుండి విడుదలయ్యే విషవాయువులను పీల్చి పడకలను శుభ్రంగా ఉంచును.
మరి ఈ చాకీ పురుగులు లేచిన తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
ఇంచుమించు అన్ని పురుగులు జ్వరం నుండి బయట వచ్చిన తర్వాత ఒకేసారి మేత వేయాలి. ఈ దశలో లేత చర్మం సున్నితంగా ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా రోగనిరోధక మందులను చల్లడం మంచిది.
అన్ని పురుగులు ఒకేసారి కాకుండా జ్వరంలోకి వెళ్లడంలో పురుగుల మధ్య తేడాలు ఉన్నట్లయితే ఏం చేయాలన్నా?
జ్వరంలోకి వెళ్లడంలో పురుగుల మధ్య తేడాలున్నట్లయితే ఆలస్యమైన పురుగులను వేరు చేసి పెంచాలి. జ్వరం నుండి లేచిన తర్వాత మేతను ప్రారంభించడంలో 6 గంటలకు పైగా ఆలస్యం చేయడం మంచిది కాదు.
చలికాలంలో తేమ ఎక్కువగా, ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే ఏం చేయాలన్నా?
చలికాలంలో అవసరమైన దానికన్నా ఎక్కువ తేమ, తక్కువ ఉష్ణోగ్రత ఉంటే నేల మీద కాల్చిన సున్నం పొడిని చల్లాలి.
పైవన్నీ చేశాక ఇంకా ఏం చేయాలన్నా?
తరువాత పట్టుగూళ్ల అల్లిక ఉంటుంది.
అన్నా, ఈ పట్టుగూళ్ల అల్లిక గురించి కూడా చెప్పవా?
పక్వానికి వచ్చిన పురుగులు మెత్తటి విసర్జకాలను వదులుతాయి. పక్వానికి వచ్చిన పురుగులు ఆకులను తినడం మానేసి తట్టల అంచులకు ఎగబాకుతాయి. వీటి శరీరం పారదర్శకంగా ఉంటుంది.
అన్నా, పట్టుపురుగులు గూళ్ళు అల్లుకోవడానికి ఉష్ణోగ్రత తేమ ఎంత ఉండాలి?
పట్టుపురుగులు గూళ్ళు అల్లుకోవడానికి 25 డిగ్రీల ఉష్ణోగ్రత, 60 నుండి 70% తేమ కల్పించాలి. గాలి ప్రసరణ తప్పనిసరి. వీటిలో తేడాల వల్ల గూళ్ల నాణ్యత తగ్గుతుంది.
మరి పట్టుపురుగుల గూళ్ళు పక్వానికి వచ్చినప్పుడు ఏం చేయాలన్నా?
పట్టుపురుగు గూళ్ళు పక్వానికి వచ్చినప్పుడు గూళ్లను చెదరపు అడుగుకు 25 పురుగులను చొప్పున వెదురు చంద్రికలపైన గాని నేత్రికలలో గాని వేసి గాలి వెలుతురు సోకే ప్రదేశాల్లో 4 నుండి 5 గంటలు ఉంచి పురుగులు స్థిరపడిన తర్వాత నైలాన్ వల లేదా కాగితం కప్పి ఉంచాలి.
అన్నా, ఈ ఎరీ పట్టుపురుగుల సాగులో గూళ్లను మనం ఎప్పుడు విడిపించాలి?
ఈ ఎరీ పట్టుపురుగుల గోళ్లు పూర్తిగా అల్లుకుని ప్యూపాగా మారిన తర్వాత మాత్రమే, అనగా 6 నుండి 8 రోజుల తర్వాతనే గూళ్లను విడిపించాలి. మంచి గూళ్లను జల్లి గూళ్లను వేరుచేసి గాలి బాగా సోకే వెదురు గంపలలో గాని గాలి బాగా తగిలేటట్లు వదులుగా కట్టిన పలుచటి గొనె సంచులు లేదా నైలాన్ వలతో కట్టాలి.
అన్నా, ఇవన్నీ బాగా చెప్పావు. మరి ఈ పట్టుపురుగులను పెంచేటప్పుడు వాటికి ఏవైనా చీడపీడలు సోకితే మనమేం చేయాలి?
చెప్తాను. ఎరీ పట్టుపురుగుల వ్యాధుల వల్ల పట్టుగూళ్ల దిగుబడిలో 20% వరకు నష్టం జరుగుతుంది. ఈ వ్యాధులు కంటికి కనబడని చిన్న చిన్న సూక్ష్మక్రిముల ద్వారా పట్టుపురుగులకు సంక్రమిస్తాయి.
అసలు ఈ సూక్ష్మక్రిములు ఎలా వస్తాయన్నా?
ఈ సూక్ష్మక్రిములు పట్టుపురుగుల పెంపక గదిలో తట్టలలోనూ పడకలలోనూ నేలపైన చంద్రికలు పెట్టిన ఆవరణలో అధిక సంఖ్యలో చేరుకుని పంట నష్టానికి మూల కారణం అవుతాయి. కావున ఈ సూక్ష్మక్రిములన్నింటికీ రోగనిరోధక చర్యల ద్వారా సమూలంగా తొలగించాలి.
అవునా అన్నా? ఇంకా ఈ పురుగులకు రోగాలు సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఎరీ పట్టుపురుగుల పెంపకంలో పురుగులను రోగాలు సోకకుండా వ్యాధి నిరోధకం చేయడం ఉత్తమమైన పద్ధతి.
వ్యాధి నిరోధకమా? అంటే ఏంటన్నా?
రోగాలను కలిగించే క్రీములను చంపటమే వ్యాధి నిరోధకం అంటారు. దీన్నే ఆంగ్లంలో డిసిన్ఫెక్షన్ అంటారు. పట్టుపురుగుల పెంపకంలో అతి ముఖ్యమైన అంశం రోగనిరోధక చర్యలు చేపట్టుట మరియు పరిశుభ్రత పాటించుట. ప్రతి పంట పూర్తి అయిన వెంటనే మరియు పంట పెట్టుటకు 6 రోజుల ముందు తప్పనిసరిగా పురుగుల పెంపక గృహాలను మరియు పరికరాలను రోగనిరోధక చర్య చేయాలి.
ఈ రోగనిరోధక చర్యల గురించి కాస్త వివరంగా చెప్పన్నా?
తప్పకుండా చెప్తాను సంధ్య. బ్లీచింగ్ పౌడర్ లేదా అస్రా ద్వారా పట్టుపురుగుల్లో రోగనిరోధక చర్యలు చేపట్టవచ్చు.
బ్లీచింగ్ పౌడర్ ద్వారా ఏ విధంగా పట్టుపురుగుల్లో రోగనిరోధక చర్యలు చేపట్టవచ్చన్నా?
ఈ బ్లీచింగ్ పౌడర్లో సగటున 20% క్లోరిన్ ఉంటుంది. శుద్ధి ప్రక్రియకు 0.4% క్లోరిన్ అవసరం. కాబట్టి 2% బ్లీచింగ్ పౌడర్ను వాడుతారు.
అవునా? బ్లీచింగ్ పౌడర్ను ద్రావణం రూపంలో కూడా వాడతారంట కదా, నిజమేనా?
అవును, నిజమే.
బ్లీచింగ్ పౌడర్ ద్రావణం తయారు చేసే విధానం కాస్త చెప్పవా?
తప్పకుండా చెప్తాను సంధ్య. 300 గ్రాముల కాల్చిన సున్నము 95 లీటర్ల నీటిలో కలుపుకొని ఒక మిశ్రమాన్ని చేసుకోవాలి. 2 కిలోగ్రాముల బ్లీచింగ్ పొడి 5 లీటర్ల నీటిలో కలిపి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ 2 మిశ్రమాలను వడకట్టి చదరపు మీటరుకు 2 లీటర్ల చొప్పున పిచికారీ చేయాలి.
ఈ బ్లీచింగ్ పౌడర్ ద్వారా పట్టుపురుగుల రోగ నిరోధక పద్ధతిని బాగా చెప్పావన్నయ్య. అట్లనే అస్త్రా గురించి కూడా కొంచెం చెప్పవా?
అస్త్రా అనున్నది అన్ని సాధారణ పట్టుపురుగుల రోగక్రిములను నశింపచేసే క్లోరిన్ ఆధారిత కొత్త డిసిన్ఫెక్షన్ ద్రావణం. 100 లీటర్ల ద్రావణం తయారు చేయుటకు 50 గ్రాముల అస్రా పొడిని 100 లీటర్ల నీటిలో కలిపి కర్ర సహాయంతో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 2 గంటల తర్వాత పిచికారీ చేయాలి. అస్రా ద్రావణం తయారు చేయడానికి సున్నపు పొడిని కలపాల్సిన అవసరం లేదు.
అన్నా, ఈ పట్టుపురుగులని మార్కెటింగ్ చేయడంలో ఏవైనా జాగ్రత్తలు ఉంటే చెప్పవా?
పట్టుగూళ్లను పట్టుగూళ్ల విక్రయ కేంద్రానికి చల్లని సమయంలో తరలించాలి. మార్కెట్లోనికి తరలించిన వెంటనే సంచుల నుండి గూళ్లను తీసి గాలి బాగా ఆడే దశలో పలుచగా ఉంచాలి.
చాలా బాగా చెప్పావన్నా. ఇవన్నీ మా అత్తగారి వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా ఈ జాగ్రత్తలన్నీ పాటించి పట్టుపురుగులను జాగ్రత్తగా పెంచమని చెప్తాను.
మంచిది సంధ్య. ఇంకా ఏమున్నా కానీ వచ్చి అడిగి తెలుసుకో మరి.
తెలుసుకుంటా అన్నా.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
సీత, కమల, పల్లవి ముగ్గురు బాల్యమిత్రులు. పై చదువుల కోసం సీత, కమల పట్నంకు వెళ్తారు. దసరా సెలవులకు వాళ్ళ ఊరికి వచ్చిన సీత, కమల పల్లవిని కలవడానికి వెళ్తారు. అప్పుడు వాళ్ల మధ్య జరిగిన సంభాషణే నేటి చేను కబుర్ల అంశం.
బాగున్నావా పల్లవి?
బాగున్నాను సీత, నువ్వెలా ఉన్నావు?
బాగున్నాను.
మనం కలుసుకొని చాలా రోజులవుతుంది.
నిజమే, మనం కలుసుకొని చాలా రోజులవుతుంది. కాని సీత, నేను ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా రోజు మాట్లాడుకుంటాము.
అవునా? అసలు ఫేస్బుక్, వాట్సాప్ అంటే ఏమిటి? వాటిని ఎలా ఉపయోగిస్తారు?
అయ్యో, నీకు సాంకేతిక విజ్ఞానం గురించి తెలియదా?
తెలియదు సీత. సాంకేతిక విజ్ఞానం అంటే ఏమిటి?
సాంకేతిక విజ్ఞానం అనగా సమస్యలను పరిష్కరించడానికి లేదా ఉపయోగకరమైన ఉపకరణాలను కనిపెట్టడానికి ఆచరణాత్మక ఉపయోగంలోకి ప్రవేశిస్తున్న శాస్త్రం లేదా జ్ఞానం.
అవునా? మరి ఫేస్బుక్, వాట్సాప్ అంటే ఏమిటి? అవి సాంకేతిక విజ్ఞానంకు సంబంధించినవా?
అవును పల్లవి, అవి సాంకేతిక విజ్ఞానముకు సంబంధించిన కొన్ని అనువర్తనాలు. ఫేస్బుక్ అంటే పలువురు వ్యక్తులు మరియు వ్యాపారాల కోసం ఒక బ్రాండ్ సృష్టించేందుకు సహాయపడుతుంది. అంతేకాక ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు వినోదభరిత వినోద వనరుగా ఉంది. అలాగే ఫేస్బుక్ అనువాద లక్షణాలతో మనం వేర్వేరు దేశాల నుండి మరియు వివిధ రకాల భాషలను మాట్లాడే వ్యక్తులతో, ఫేస్బుక్ వినియోగదారులతో సులభంగా మాట్లాడుకోవచ్చు. వాట్సాప్ కూడా సమాచారాన్ని చేరవేయడానికి, ఇతరులతో మాట్లాడడానికి ఉపయోగపడుతుంది.
అవునా? ఈ సాంకేతిక విజ్ఞానం మనకు ఎలా ఉపయోగపడుతుంది?
ఇంటర్నెట్ సాంకేతిక విజ్ఞానంలో ఒక భాగం. ఈ రోజుల్లో ప్రపంచంలో సగానికి పైగా ఇంటర్నెట్ ని ఉపయోగిస్తున్నారు. ప్రతి విషయానికి మనం ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నాము. ఇంటర్నెట్ ద్వారా క్షణాల్లో మనం సమాచారాన్ని పొందుతున్నాము. ఇంటర్నెట్ ద్వారా ఇంకెన్ని లాభాలున్నాయో చెప్తాను వినుపల్లవి. మనం ఇంట్లో నుంచే ప్రపంచంలో ఉన్న ఏ సమాచారం కావాలన్నా పొందుతున్నాము. ఇంటర్నెట్ ద్వారా ఇంటి నుండి బ్యాంకు లావాదేవీలు సాగించవచ్చు. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా విద్యను అభ్యసించవచ్చు మరియు పరీక్షలు రాయవచ్చు. ఈ రోజుల్లో ఈ కామర్స్ అభివృద్ధి చెందడంతో మనం ఎక్కడికి వెళ్లకుండా మనకి కావలసిన వస్తువులను ఆన్లైన్ ద్వారా ఇంటికి రప్పించుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా ఇంటి దగ్గర నుండి జాబ్ చేయవచ్చు. బ్లాగింగ్, ఫ్రీలాన్సింగ్, ఇలా అనేక పద్ధతుల ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
మరి ఇంటర్నెట్ ద్వారా అన్ని లాభాలేనా, నష్టాలేమైనా ఉన్నాయా?
ఇంటర్నెట్ వల్ల మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. దీనిలో అసభ్యకరమైన సైట్స్, వీడియోస్ ఉంటాయి. వాటికి దూరంగా ఉండాలి. సెక్యూరిటీ లేని సైట్స్ వలన మన కంప్యూటర్లోకి వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంటర్నెట్లో హ్యాకింగ్ ద్వారా మన సమాచారాన్ని మనకి తెలియకుండా దొంగిలించవచ్చు. ఆన్లైన్లో మోసాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వాటి నుండి జాగ్రత్తగా ఉండాలి.
అవునా సీత, ఇంటర్నెట్ వల్ల మనకు ఇన్ని లాభాలు మరియు నష్టాలు ఉన్నాయా?
అవును పల్లవి, అలాగే మన నిత్య జీవితంలో వాడే స్మార్ట్ ఫోన్ల వల్ల కూడా అనేక లాభాలు, నష్టాలు ఉన్నాయి.
అవునా? అవి ఏంటో చెప్పు సీత.
స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణతో మనం మన సందేశాలను కుటుంబ సభ్యులకు సులభంగా చేరవేయడం గురించి చింతించాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్లు ఎటువంటి సమాచారాన్నైనా భద్రపరచడానికి మరియు ఉపయోగించడానికి అనుమతిస్తాయి. చాలా స్మార్ట్ ఫోన్లు ఫోన్ లాక్ వ్యవస్థతో రూపొందించబడతాయి. మీ ఫోన్ను లాక్ చేయడానికి మీరు పిన్ కోడ్ లేదా మీ వేలిముద్రను కూడా ఉపయోగించవచ్చు. దూరంగా ఉన్న స్నేహితులకు, బంధువులకు మనం సమాచారాన్ని టెక్స్ట్ ద్వారా పంపవచ్చు. మనం ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం చేయవచ్చు. చిత్రాలను మరియు వీడియోలను ఇతరులకు అతి సులభంగా పంపవచ్చు. ప్రజల మధ్య దూరాన్ని తగ్గించడానికి ఇవి ఎంతగానో సహాయం చేస్తాయి. ఒక ఇమెయిల్ ప్రత్యుత్తరం ఇవ్వడానికి లేదా మనం సోషల్ మీడియా ఖాతాలకు లాగిన్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అనువర్తనాలు పెరిగే కొద్దీ మీరు మీ పనులు చాలా సులభంగా పూర్తి చేయవచ్చు. ప్రయాణంలో మీరు అనేక పనులు చేయవచ్చు. ఉదాహరణకు తినడానికి కావలసిన తినుబండారాలు మనం ఆర్డర్ చేయవచ్చు. అలాగే GPS మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు సులభతరంగా ఒక ప్రదేశంను కనుగొనడానికి సహాయపడే అనేక గొప్ప నావిగేషన్ అనువర్తనాలు ఉన్నాయి. అనేక అనువర్తనాలు ట్రాఫిక్ జామ్ కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. అలాగే వీడియోలను చూడటానికి, వినోదానికి, సంగీతాన్ని వినడానికి ఇది చాలా సహాయపడుతుంది. లాభాలు మాత్రమే కాదు, నష్టాలు కూడా ఎక్కువే. మన ఫోన్ దొంగిలించబడినట్లయితే అప్పుడు సమాచారం ఇకపై ఉండదు. మనం జాగ్రత్తగా లేకపోతే ఎవరైనా మన వ్యక్తిగత సమాచారాన్ని ప్రాప్తి చేయగలరు. ఇది మన ఏకాగ్రతను తగ్గిస్తుంది. సెల్ ఫోన్లు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. చాలా ఫోన్లు రేడియో తరంగాల శక్తిని విడుదల చేస్తాయి మరియు ఇవి కణజాలం ద్వారా శోషించబడతాయి. నిద్ర లేకపోవడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటాము. ఎక్కువగా వాడటం వల్ల కళ్లకు హాని కలుగుతుంది. అదేవిధంగా ఎక్కువగా ఫేస్బుక్, వాట్సాప్ మరియు గేమ్స్ కి వ్యసనం అవుతారు.
అవునా, మరి మనం అన్ని ఆచరణలో ఉంచుకుని సెల్ ఫోన్లు వాడాలి కదా.
అవును, మరి నీకు నానో టెక్నాలజీ, దాని వల్ల లాభాలు, నష్టాలు తెలుసా?
తెలియదు సీత, చెప్పు, తెలుసుకుంటా.
నానో టెక్నాలజీ అంటే 100 నానోమీటర్ల కన్నా కొలతలు మరియు సహనంతో వ్యవహరించే టెక్నాలజీ శాఖ. ముఖ్యంగా ప్రత్యేక పరమాణువులు మరియు అణువు తారుమారు ఉంటుంది. నానో టెక్నాలజీలో ఎంతో భిన్నత్వం దాగి ఉంది. ఆ భిన్నత్వంలో డిఎన్ఏ, ప్రోటీన్లు మరియు ఎన్నో దాగి ఉన్నాయి. దీని ద్వారా ఎన్నో కొత్త మరియు చిన్న పరికరాలు మన జీవితంలోకి అడుగు పెడతాయి. అలాగే ఎలక్ట్రానిక్ మరియు ఫార్మసీ రంగాల అభివృద్ధి కూడా చూస్తాము. నానో టెక్నాలజీ వైద్య శాస్త్రంలోనే కాకుండా ఇంకా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ ను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. నానో పదార్థాలను మనిషి రక్తంలోకి పంపిస్తారు. లోపలికి వెళ్లి క్యాన్సర్ కు కారణమైన పదార్థాలను ఇట్టే పసికడతాయి. అంతేకాదు, బయట పరిశీలిస్తున్న డాక్టర్స్ కూడా మార్గదర్శకాలు జారీ చేస్తూ ఉంటాయి. దీని సహాయంతో క్యాన్సర్ ను పూర్తిగా నయం చేయవచ్చు. దీని ద్వారా ఎటువంటి చెడు ప్రభావాలు కూడా ఉండవు. నానో టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి తగ్గిపోతుంది, సామర్థ్యం పెరుగుతుంది. ఉదాహరణకు మనం చూస్తే పాతకాలంలో వాడిన టీవీ, కంప్యూటర్లు చాలా పెద్దవిగా ఉండేవి. కానీ ఇప్పుడు ఉత్పత్తి పరిమాణం తగ్గినప్పటికీ చాలా వేగంగా, స్పష్టంగా, ఇలా దాని యొక్క సామర్థ్యం పెరిగి చాలా చిన్న పరిమాణంతో లభిస్తున్నాయి. బ్యాటరీ పరిమాణం తగ్గుతుంది. అతి చిన్న సోలార్ ప్యానెల్స్ ను వాడుతూ దాని యొక్క సామర్థ్యం పెంచుకోవచ్చు. నానో సెల్స్ ద్వారా కిడ్నీలో ఉన్న వ్యాధులను నివారించవచ్చు. నానో టెక్నాలజీలో యంత్రాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఉద్యోగాలు తగ్గుతాయి. నానో టెక్నాలజీలో పనిచేసే వారికి ఇవి చాలా హాని కలిగిస్తాయి. ఎందుకంటే నానో అంటే చాలా చిన్న కణాలు. ఇవి ముక్కు ద్వారా, ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇది అతి ఖరీదైన టెక్నాలజీ.
వీటి వల్ల లాభాలు ఎక్కువ ఉన్నప్పటికీ నష్టాలు కూడా ఉన్నాయి కదా.
హా, అవును పల్లవి.
మరి ఈ సాంకేతిక విజ్ఞానం ద్వారా ఇన్ని లాభాలు, నష్టాలు ఉన్నాయి కదా, మరి వీటి ప్రభావం మన రోజువారీ జీవితంలో ఎలా ఉంటుంది సీత?
చాలా మంచి ప్రశ్న అడిగావు పల్లవి. ఈ సాంకేతిక విజ్ఞానం మన నిజ జీవితంలో చాలా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ సాంకేతిక విజ్ఞానం ద్వారా మనం అన్ని పనులు సులభంగా చేసుకోగలుగుతున్నాము మరియు బానిసలుగా మారిపోతున్నాము. ఏ పనిని చేయాలన్నా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాము. ఉదాహరణకు, ఒకప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలంటే రైల్వే స్టేషన్కో, బస్ స్టేషన్కో వెళ్లేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా మనం టికెట్ బుకింగ్ సులభంగా చేసుకోగలుగుతున్నాము. సాంకేతిక విజ్ఞానంతో ఎన్ని లాభాలున్నాయో దానితో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, ఫేస్బుక్లలో ఎటువంటి సమాచారాన్ని అయినా ఇతరులకు చేరవేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే వార్తలను కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే మితిమీరిన వాడకం వల్ల దానికి బానిసలైపోతారు. దీనివల్ల మనం ఏకాగ్రతను కోల్పోతాము. ఎటువంటి పని చేయడానికి కూడా ఆసక్తి చూపలేము. ఈ సాంకేతిక విజ్ఞానం వచ్చిన తర్వాత మనుషులలో మానవత్వం లోపిస్తుంది. సాంకేతిక విజ్ఞానం ఉపయోగకరమైన సేవలను అందిస్తుంది, అలాగే ప్రమాదానికి దారితీస్తుంది. అందువలన దీనిని మనం ఒక పద్ధతిగా వాడుకోవడం వలన దీని నుంచి కలిగే నష్టాలను నివారించవచ్చు.
అవునా సీత, ఇంత మంచి విషయాలు నాకు చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు.
సరే పల్లవి, మరలా కలుద్దాం, ఇంటికి బయలుదేరుతాం.
సరే సీత.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచుల్లో రాగిజావ తయారు చేసుకునే విధానం తెలుసుకుందామా? మరి శ్రోతలు పెన్ను, పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు మరియు తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. రాగిజావ తయారీకి కావలసిన పదార్థాలు: రాగులు 1 కప్పు, పాలు 1 కప్పు, చక్కెర తగినంత, ఉప్పు చిటికెడు. అందరూ రాసుకుంటున్నారు కదా. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా రాగులను ఒక రోజంతా నానపెట్టాలి. ఉదయం వాటిని ఒక బట్టలో వేసి మూట కట్టి పెట్టాలి. నీళ్లు వడిసిపోయాక 4 గంటల పాటు ఎండబెట్టాలి. రాగులను కడాయిలో పోసి దోరగా వేయించుకోవాలి. వీటిని పిండి పట్టాలి. తర్వాత పిండిని కొద్దిగా నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడెక్కాక నీళ్లలో తడిపిన రాగుల మిశ్రమాన్ని ఇందులో పోస్తూ కలుపుతూ ఉండాలి. కొద్దిగా ఉడికాక పాలు, చక్కెర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే మనకు కావాల్సిన వేడివేడి రాగిజావ రెడీ. విన్నారు కదా రాగిజావ తయారే విధానం. రాగిజావలోని పోషక విలువలు మరియు ఆరోగ్య లాభాలేంటో తెలుసుకుందాం. ముందుగా పోషక విలువలు. రాగిజావ అధిక బరువును తగ్గిస్తుంది. అలాగే షుగర్, రక్తహీనత, వంటి సమస్యలను కూడా నివారిస్తుంది. రాగి జావలో పిండి పదార్థాలు 71.3 నుండి 89.5% వరకు లభిస్తాయి. అలాగే క్రొవ్వులు 1.3% నుంచి 2.7% వరకు లభిస్తాయి. వాటితో పాటుగా ప్రోటీన్లు 5.8 నుండి 12.8% లభిస్తాయి. పీచు పదార్థం 3.5 నుంచి 3.9% వరకు లభిస్తాయి. విన్నారు కదా పోషక విలువలు? ఇప్పుడు ఆరోగ్య లాభాలేంటో వినేద్దాం. రాగి జావ ద్వారా 0.48 మిల్లీగ్రాముల విటమిన్ ఏ లభిస్తుంది మరియు 0.33 మిల్లీగ్రాముల విటమిన్ బి లభిస్తుంది. వీటితో పాటు 0.11 మిల్లీగ్రాముల విటమిన్ బి లభిస్తుంది. 0.12 మిల్లీగ్రాముల విటమిన్ B3 కూడా లభిస్తుంది. 344 మిల్లీగ్రాముల కాల్షియం కూడా లభిస్తుంది. విన్నారు కదా రాగి జావలోని పోషక విలువలు మరియు ఆరోగ్య లాభాలు? మరెందుకు ఆలస్యం, ఈ రుచికరమైన మరియు అనేక పోషక లాభాలున్న రాగి జావను తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాం. వచ్చే వారం మరో రుచికరమైన వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగానికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, అంతర్జాతీయ ఆడపిల్లల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఏ అక్టోబర్ 9, బి అక్టోబర్ 11. గత వారం రెండవ ప్రశ్న, బేటీ బచావో బేటీ పడావో వారంగా ఏ వారాన్ని జరుపుకుంటున్నాము? ఏ అక్టోబర్ 9 నుంచి 14, బి అక్టోబర్ 11 నుంచి 16. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపినవారు డాక్టర్ స్వరూప దోమల్గూడ, శ్రీమతి అనురాధవర్మ మోహనవర్మ హైదరాబాద్, ప్రసాద్ జమ్మికుంట. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు జి సంపత్ వేంపాడు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు చెల్లం వెంకటరాజం బద్దెనపల్లి. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, వరిలో దోమపోటు నివారణకు తీసుకోవలసిన మంచి చర్య ఏమిటి? ఏ సరి అయిన క్రిమి సంహారిక నాశిని వాడటం, బి యూరియాని ఎక్కువగా వాడటం. మీకోసం ప్రశ్న మరొకసారి, వరిలో దోమపోటు నివారణకు తీసుకోవలసిన మంచి చర్య ఏమిటి? ఏ సరి అయిన క్రిమి సంహారిక నాశిని వాడటం, బి యూరియాని ఎక్కువగా వాడటం. మీకోసం రెండవ ప్రశ్న, పత్తిలో కాయకుళ్ళు తెగులు నివారణకు వాడవలసిన మందు. ఏ మోనోక్రోటోఫస్, బి కాపర్ ఆక్సిక్లోరైడ్ అనగా రాగి ధాతు మందు. మీకోసం ప్రశ్న మరొకసారి, పత్తిలో కాయకుళ్ళు తెగులు నివారణకు వాడవలసిన మందు. ఏ మోనోక్రోటోఫస్, బి కాపర్ ఆక్సిక్లోరైడ్ అనగా రాగి ధాతు మందు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 మీకోసం నంబర్ మరొకసారి 9550704672 నంబర్కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.